This is a wonderful meeting. A glorious one, perhaps. I never saw a meeting like this before. When I started to come over here, I thought who will be there for a discussion or seminar over prose poem. It was different. I am amazed and surprised to see the whole hall is full and some people are outside, you know. That is the magic of poetry. If anyone has any doubt about the survival of poetry, let him come and sit here. He will come to know what poetry is. As long as human race survives, poetry survives. Man is synonymous of poetry. If you want to see poem in a person, you can see any person. All persons are personified poems. We are all poems. Someone said a poet is a non-poet. Then who are the poets? The readers are the poets, the audience are the poets. If the reader is not a poet, he cannot enjoy a poem which was presented to him. I said it is a glorious meeting because all the poets and the critics and the eminent people who are authored or who are authorized, who are competent to speak about free verse, the development of free verse and the extensions of the free verse are here. Look at the people, Sivasankar, from the both states there are, even in the audience there are. I began to speak in English because for Mahapatra, Sitakanta Mahapatra. He is a wonderful poet, our neighboring poet. I come over to the Telugu for him I am speaking, he can't follow me. I know him since a long time. He is a great poet. Jnanapeetha Award winner. He got all the awards which are there in India. Perhaps he is known more outside India also. One book, the award-winning book, Sahitya Academy Award-winning, is translated by Nikhileshwar. Is it Nikhileshwar who translated his award-winning book in Telugu? You read it. Today, Mukundaramaru is translated a long poem. You read it. If you want to see the development of our prose poem, you have to compare yourself to the neighboring states, neighboring poets. So, we are lucky to have him here. Aya? తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను ఇప్పుడు మాట్లాడను. బెర్లిన్ పంపించండి నన్ను, మార్కెట్కి పోయానుకోండి, ఎంతమ్మా కూరగాయలు అని అడుగుతా, నా పక్క నవ్వుతాడు. మీరు ఆ ప్రపంచంలో ఎక్కడైనా తెలుగులో మాట్లాడగలరు సార్ అని. దట్ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ స్పాంటేనియస్, అంతే, సడన్గా వచ్చేసింది. ఎంతమ్మా కాయలు ఎంత, డజన్ ఎంత, రెండు డజన్లు ఎంత, మూడు డజన్లు ఎంత, తర్వాత రావచ్చా పంపులయిందనుకోండి మనం వేరే లాంగ్వేజ్లో పోతాం చదువుతాం. ఇది స్పాంటేనియస్. మనకి తెలుగులో మాట్లాడకుండా ఎట్టుకుంటాం? అసలు తెలుగులో మొదలు పెడితే ఆయన కొంచెం అర్థం కాదని తెలుగులోకి వచ్చారు. వచ్చిన కవిత్వ పరిణామం మీద, దాని విస్తృతి మీద, విశాలత్వం మీద మాట్లాడటానికి అతిరథ మహారథులు ఉన్నాడు ఇక్కడ. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి సభలో నాగేశ్వరం శంకర్ ఉన్నాడు, బొప్పత్తి ఉన్నాడు, వేదిక మా శివశంకర్ ఉన్నాడు, అప్సర్ ఉన్నాడు, సీతారాం ఉన్నాడు, ఇంక పెన్నా ఉన్నాడు, ఇంకిన డిసెక్ట్ చేస్తాడు పెన్నా. వాళ్ళు ఇంతమందిని పట్టుకొని నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడటం భావ్యంగా ఉండదు, సబబుగా ఉండదు. వాళ్ళు మాట్లాడితే వినటానికి నేను వచ్చాను. వీళ్ళంతా కూడా సిద్ధాంతకర్తలుగా రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ దాని గురించి లోతులు తెలుసుకొని నాలుగు ముక్కలు రాసినాడు సిద్ధారెడ్డి ఉన్నాడు. గత 40-50 ఏళ్ల నుంచి ఆ రంగంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, దాని విశాలత్వం లోతులు తెలుసుకున్న వాళ్ళు, అరభాషలో వచ్చిన కవిత్వంతో పోల్చుకొని అద్భుతంగా కవిత్వం రాస్తున్న వాళ్ళు, ఒక్కొక్కళ్ళ మీద ఒక సెమినార్ పెట్టే అంత శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ వచన కవిత్వాన్ని గురించి మాట్లాడతారు. శివశంకర్ కానీ, అప్సర కానీ, రంగారావు గారు ఉన్నారు, పురువృత్తులు. ఇప్పుడు ఒక 100 పుస్తకాలు రాశారు ఆయన, చాలా పుస్తకాలు రాశారు ఆయన. స్వేచ్ఛా కవిత్వాన్ని ఎవరు రాసినా రాయిపోయి ఆయన విడనాడకుండా రాసుకుంటా వస్తున్నారు ఆయన కవిత్వం చదవడం. ఇతర కవిత్వం మనం పోల్చుకోకుండా, పరభాషలో వచ్చిన కవిత్వంతో మన కవిత్వం పోల్చుకోకుండా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కవిత్వాన్ని మనం తారు చేసుకోకుండా, కంపేర్ చేసుకోకుండా మనం ఎంతకు గలమా? అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మరో చోట ఒక్కొక్క మహాకవి ఒక క్లూ ఇస్తాడు మీకు. అద్భుతంగా వచ్చిన నా దృష్టిలో ఈ 40-50 ఏళ్ళలో వచన కవిత్వంలో వచ్చినంత విస్తృతి, లోతు, గాఢత ఇంకే ప్రక్రియలో రాలి. కథలు వచ్చినాయి, అది వేరు. కథా ప్రక్రియ వేరు, దాని పరిస్థితి వేరు, కవిత్వం వేరు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కవులు ఉన్నారు. అందుకని మా మిత్రులందరూ చెప్పేది ఏంటంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి గొప్ప ప్రోజ్ పోయిమ్స్ చదవండి. ప్రోజ్ పోయిన తర్వాత ఫ్రీ వర్షన్ అంటున్నాం, రాస్తున్నాం, అందరు రాస్తున్నారు, చదవండి. అప్పుడు మనం ఎక్కడ ఉండాలో మనకు అర్థమవుతుంది. ఒక వస్తువుని కవిత్వం చేసే ప్రాసెస్లో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా ముగించాలి. మన ముందు 4-5 దశాబ్దాలుగా సాధన చేసిన వాళ్ళు కొన్ని వివరాలు ఇస్తారు, కొన్ని క్లూలు ఇస్తారు మనకి, దాన్ని బట్టి మనం వెళ్తాం. కథకి వచన కవిత్వాన్ని గురించి నేను కంపేర్ చేసి మాట్లాడట్లేదు, కానీ కథ ప్రక్రియ వేరు, కథ టెక్నిక్ వేరు, శిల్పం వేరు, కవిత్వం టెక్నిక్ వేరు, కవిత్వం శిల్పం వేరు. ఒకనొక ఘటన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని కదిలించే గొప్ప కవిత్వం చెప్పచ్చు. అది కథ రాయటానికి చాలా టైం పడుతుంది. అది సింక్ అయి విశాలమై పాత్రలు, ఘటనలు వచ్చే తప్ప మరొక రకంగా రావడానికి లేదు. వచన కవిత్వాన్ని గత 40 ఏళ్ళుగా సాధన చేస్తూ దాన్ని ఉచ్చదశ తీసుకుపోయినటువంటి 3-4 తరాలు ఉన్నారు ఇక్కడ. మాకంటే ముందు తరం అయిన ఆయన ఉన్నాడు, మాదిరాజు రంగారావు గారు. తర్వాత వచ్చిన తరాలు ఉన్నాయి. శ్రీశ్రీతో మొదలుపెట్టిన వచన పద్యం, నిజానికి మొదటి వచన పద్యం రాసింది యువరాజా, శ్రీశ్రీయా, శిష్కలానా, మరొకరా అనే చర్చ అక్కర్లేదు. నా దృష్టిలో శ్రీశ్రీ వాడు చదవండి. జనార్దన్ రావుకి అంకిత పద్యం మీరు చూడండి. మహాప్రస్థానంలో మీకు ఇప్పుడు వస్తున్నటువంటి అనేక ప్రక్రియలకు సంబంధించినటువంటి మూలాలు దొరుకుతాయి. ఇప్పుడు వస్తున్న కవిత్వానికి మూలాలు దొరుకుతాయి. ఇది సందర్భంగా దాని గురించి వివరించడానికి తదాదిగా మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు 2 రాష్ట్రాలు వేయం, తదాదిగా వస్తున్నటువంటి వచన కవిత్వ ప్రవాహాన్ని, దాని లోతును, దాని వేగాన్ని కొలవటానికి ఇక్కడ చాలామంది ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను కూడా మీతో పాటు ఇది నేర్చుకుంటాను. ఒక 2 నిమిషాలు వచన కవిత్వం పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రక్రియ, హ్యాబిట్ లిస్టుకు సంబంధించిన ప్రక్రియ, కథ ఆ లెక్కకొస్తే కథ దేనికి సంబంధించిన ప్రక్రియ. నేను అనుకోవటం ఏంటంటే, ప్రజాస్వామీకరణ జరిగే సందర్భంలో, డెమోక్రసీ ఇక్కడ రాజ్యం ఎదుగుతున్న సందర్భంలో, మన ఆకాంక్షల్ని ఏ విధంగా అయినా సరే వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రూపం ఏదన్నా ఉంటే అది వచన కవిత్వం. వచన కవిత్వానికి రూపం ఏదనుకోబాకండి. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ షేప్. దాని రూపం దానికి ఉంది, దాని శిల్పం దానికి ఉంది. అది ఒక ద్రవస్థితిలో ఉంటుంది. కవి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వస్తువుని బట్టి ఆ రూపాన్ని మారిపోతూ ఉంటుంది. నువ్వు గ్లాసులో పోసుకోవచ్చు, గిన్నెలో పోసుకోవచ్చు, గంగాళంలో పోసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. నీ శక్తిని బట్టి ఉంటుంది. గత 30-40 ఏళ్ళు 50 ఏళ్ళుగా సాధన చేసిన వాళ్ళకి నేను చెప్పే మాటలు అర్థమవుతాయి. గత సీరియస్గా సాధన చేసేవాళ్ళు అనువోకంగా కవిత్వం రాస్తే వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ కళైనా సరే అనువోకంగా హాబీగా చేసేది కాదు. అందుకని కొత్తగా కవిత్వం రాసేవాళ్ళు ఎవరన్నా దగ్గరికి వస్తే, ఏ పని లేక కవిత్వంలోకి వస్తున్నావా, నిజంగా కవిత్వాన్ని నువ్వు వ్యక్తీకరించుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి కవిత్వంలోకి వస్తున్నావా, ఏ మార్గం లేక కవిత్వంలోకి వస్తా, రాజకీయంలో కొన్ని ఏ మార్గం లేకపోతే అది మాకు అభ్యంతరం లేదు, కానీ కవిత్వంలోకి మాకు రావద్దు, వచ్చిన రచనలోకి మాత్రం రాదు. ఇది సీరియస్. సరే, జీవితాంతం చేయాల్సినటువంటి అవసరం గుర్తుపెట్టుకోండి. జీవితాంతం చేయాల్సిన ప్రక్రియ ఇది. ఒక దాంతో సార్ అలవాటు వచ్చేది కాదు. సాధన చేసుకుంటూ, విస్తృత అధ్యయనం చేసుకుంటూ, విశాలం చేసుకుంటూ పోవాల్సింది. మీరు సీతాకాంత మహాపాత్ర తెలుగు పద్యాలు చదవండి. మీరు ఆయన మీద అపారంగా జానపద కవిత్వం యొక్క ప్రభావం ఉంది. జానపదాల గురించి చాలా విచర్ చేశాడు ఆయన. ప్రపంచ భాషల్లో వస్తున్న కవిత్వం సంగతి తట్టు పెట్టిందా? భారతదేశంలో వస్తున్నటువంటి కవిత్వం, వచన కవిత్వం కదాదిగా ఎట్లా ఉంది? ఎన్ని మార్పులకు లోనైంది? శ్రీశ్రీ రాసిన వచన పద్యంలా ఇప్పుడు రాస్తున్నావా? శిష్లా రాసినట్టు రాస్తున్నావా? కుంతుర్తి రాసినట్టు రాస్తున్నావా? మరొకరు రాసినట్టు రాస్తున్నావా? అది ఆలోచించుకోండి. ప్రపంచం ఎన్ని మార్పులకు లోనైందో, ఎక్కడ సమాజం ఎన్ని మార్పులకు లోనైందో, ఎంత కలకలోనికి లోనైందో, సంక్షోభానికి లోనైందో వచన కవిత్వం అంత సంక్షోభం. ఒక జీవన సంక్షోభాన్ని పట్టుకుంటానికి నా దృష్టిలో వచన కవిత్వం ప్రక్రియ ఉపయోగపడినట్టుగా ఇంకొకటి ఉపయోగపడదు. కథ ఉపయోగపడచ్చు, నవల ఉపయోగపడచ్చు. అందుకని ఇక్కడ ఉన్న మిత్రులందరూ దాని గురించి బ్రహ్మాండంగా మాట్లాడాల్సిన వాడు మీతో కూడా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఒకటి సభాముఖంగా అందరికి కొట్టుకునేది ఏంటి? దయతో చదవండి, చదవండి. పరభాషా కవిత్వం చదవని అక్కర్లేదు. కనీసం మన దేశంలో 60-70 ఏళ్ళ కవిత్వ సంప్రదాయం ఉంది. ఇక్కడ 60-70 ఏళ్ళు వచన కవిత్వ పరిణామాన్ని గురించి తెలుసుకోండి. ఉంతుర్తి రాసినట్టు మనం రాయటం ఈరోజు లేదు, నిన్న నేను రాసినట్టు ఇవాళ రాయట్లేదు. సమాజంలో వస్తున్న మార్పులు, ఘర్షణలు, జీవన పరిశీలనలు మారిపోయిన తర్వాత ఒక ఐటీ జనరేషన్లో మనం బతుకుతున్న ఉన్నప్పుడు అన్ని సాధనాల యొక్క ప్రభావం కవిత్వం మీద పడ్డప్పుడు ఆ కవిత్వం ఎట్టుండదు. నాకు తెలిసిన ఒకటి రెండు పేర్లు చెప్పినందుకు మీరు ఎవరి గురించి అందరూ గొప్ప సమర్థులు ఉన్నారు, గొప్ప కవిత్వం వస్తుందో, గొప్ప కవులు వస్తారు. ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చారని నేను చెప్పను. అన్ని ప్రాంతాల నుంచి వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి గొప్ప కవులు వస్తారు. ఒక కొత్త సందర్భంలో తెలంగాణ ఉంది. ఈ కొత్త సందర్భంలో తెలంగాణలో వచ్చిన కవిత్వం ఎట్లా రూపుదిద్దుకుంటుంది, ఎట్లా పరిణామం చెందిద్ది, ఏ స్థాయి కలుగుతుంది, దానికి వస్తువు ఏమిటి, ఇవన్నీ కూడా కారణం చెప్పాల్సిన సమాధానాలు, కవులు అన్వేషించాల్సిన విషయాలు. నేను ఆశయవాదిని కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కవిత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో వచ్చిందని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను.